Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాణం, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేను నా విప్లవం అనే వరవర్రావు గారితో నిర్మలారెడ్డి చిల్కమర్రి జరిపిన ఇంటర్వ్యూను మీ కానమోకు మరియు శ్రీమతి పద్మల స్వరాలలో వినండి.
విప్లవ కవి వరవర్రావుకు ఫోన్ చేసి నేను నా దైవం శీర్షికకు ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను దైవమా అన్నారు. పోనీ దైవత్వాన్ని నేను నా విప్లవంగా మార్చి చెప్పండి అని అడిగాం. లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుందో మాకు తెలుసు. అదేంటంటారా? సారీ, నో కామెంట్. దేవుని నమ్మే కుటుంబంలో పుట్టి దేవుని నమ్మని వారు ఎలా అయ్యారు?
యూనివర్సిటీలో చేరే వరకు దేవుడి ఉనికిపై నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఎంఏ చేస్తున్నప్పుడు ఎంతోమందిని చదివాను, అలాగే ఎంతో సాహిత్యాన్ని, అందులో గురజాడ, శ్రీశ్రీ, చలం ఇటువంటి వారెందరో ఉన్నారు. యాంథ్రోపాలజిస్ట్ల అభిప్రాయాలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాంతో ఒక నిశ్చయానికి వచ్చాను. మనిషి దేవుణ్ణి సృష్టించాడు తప్ప మనిషిని సృష్టించిన దేవుడు లేడని.
డార్విన్, మార్క్స్ కూడా మీకు తోడైనట్లున్నారు.
జీవ పరిణామ క్రమంలో ఆది మానవుడు అనంతర మానవుడిగా మారడానికి శ్రమ కారణమైంది. ఆహారాన్వేషణలో, ఆహార ఉత్పత్తిలో భాగంగా మెదడు వృద్ధి చెందింది. అది వికసించింది. ఉత్పత్తికి శ్రమ ఆధారమైంది. డార్విన్ చెప్పిన పరిణామ క్రమం, మార్క్స్, ఎంగిల్స్ చెప్పిన శ్రమ ఆధారంగా ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్న వాళ్ళలో నేను ఒకణ్ణి.
తర్కాలతో దేవుణ్ణి అందుకోలేమనే వారు ఉన్నారు కదా.
మనిషి పండు తిన్నాడు, గింజలు విసిరేశాడు, అవి 10 చెట్లయ్యాయి. ఆ 10 చెట్ల ఫలాలు 100 చెట్లకు కారణమయ్యాయి. ఆ క్రమంలోనే మనిషి ఋతువులను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. రోగానికి కారణమేమిటి, చావుకు కారణమేమిటి అని జవాబులు వెతకటం మొదలుపెట్టాడు. తనకు అర్థమైన దాన్ని జ్ఞానంగా ఆపాదించుకొని అర్థం కాని దానిని అలౌకిక శక్తిగా ఊహించుకున్నాడు.
ఒక నిమిషం, అలౌకిక శక్తి అవసరం మనిషికి ఏంటి?
మార్క్స్ ఏమన్నాడంటే, తనను తాను వివరించుకోలేనప్పుడు మనిషి సృష్టించుకున్నదే దైవరూపం అని. సమాజం, వ్యవస్థలు ఎలా మారుతుంటే దేవుని రూపం అలా మారుకుంటూ వచ్చింది. వ్యవసాయంలో ఉన్న మనిషికి రాయి, పశువు, గుర్రం, పాము దేవుళ్ళయ్యాయి. ఇవన్నీ వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. భూమిని దున్నుతున్నప్పుడు రాయి అడ్డు వస్తే ఆ రాయి వారికి దేవుడైంది. వాటి మీద శ్లోకాలు కట్టి కీర్తించాడు, ప్రకృతిని ఆరాధించాడు. పంట పండటానికి కారణమైన వరుణుడిని, సూర్యుడిని, పంచభూతాలను దేవుళ్ళను చేశాడు.
మీరు అలా దేవుని నమ్మిన కుటుంబాల నుంచే వచ్చారు, అలాంటిది మీ భావాల్లో ఇంత వైరుధ్యం ఏంటి?
వరంగల్లులోని చిన్న పెండ్యాల మా ఊరు. మొదటి నుంచి మాది రాజకీయ కుటుంబం. నేను పుట్టేనాటికి మా పెద్దన్నయ్యలు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. మా బాపు అంటే మా నాన్న వైష్ణవ ఆరాధకుడు, దేవుణ్ణి కొలిచేవాడు. మా ఇంట్లో పెరుమాళ్ల ఇల్లు అని ఒక గది ఉండేది. ఆ పక్కనే వంటగది. పెరుమాళ్ల ఇంట్లో ఏముండేవో మాకు తెలిసేది కాదు. బహుశా రాగి, ఇత్తడి విగ్రహాలు ఏవో ఉండేవనుకుంటా. ఆ విగ్రహాలు దీపపు చెమలు శుభ్రంగా కడిగి తుడిచిచ్చే పని మా అమ్మది. వంటింట్లో నుంచే పెరుమాళ్ల ఇంట్లోని మా బాబుకు అందించేది. ఆయన వాటిని అందుకొని తలుపులేసుకొని దేవుణ్ణి పూజించుకునేవాడు. మా అమ్మకు పెరుమాళ్ళ ఇంట్లోకి పోయి మా బాపుతో కూర్చుని పూజ చేసే అర్హత లేదు. మా ఇళ్లలో పురుషుడు చేసే పూజను స్త్రీ చూస్తే దేవుడికి దృష్టిదోషం కలుగుతుందట. అందుకని మా అమ్మ చూస్తున్నప్పుడు మా బాపు పూజ చేసేవాడు కాదు. అంటే ఆమెకు దేవుణ్ణి చూసే అర్హత లేదు, ఆమెకు జ్ఞానార్హత లేదు. అసలు మనుధర్మ శాస్త్రం ప్రకారం దేవుణ్ణి పూజించే అర్హత స్త్రీకి లేదట. ఎంత అన్యాయం!
ఆ అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేదా?
అప్పటికి లేదు. నాకు 8 ఏళ్ళు వచ్చేసరికి మా బాపు చనిపోయాడు. మా అమ్మకు పూజ చేసే అర్హత లేదంటే ఆయన దృష్టిలో ఆమె పిల్లలమైన మాకు లేనట్లేగా. పైగా నేను చెడు నక్షత్రంలో పుట్టాను అని, నా వల్ల ఇంటికి అరిష్టం అని, నన్ను దేవుడికి పరిచయం చేయాలని అనుకోలేదేమో ఆయన. ఇక మా అమ్మను ఆయన ఒక పనిముట్టుగానే భావించేవాడు. ఆయన్ని చెడ్డవాడని నేనను. మూఢ విశ్వాసాలున్న ఒక సగటు మనిషి ఆయన. మా అమ్మ అన్నీ సిద్ధం చేసి ఉంచితే దేవుణ్ణి మొక్కుకొని బయటపడి 10 మంది పిల్లలను పోషించడానికి 4 పైసల కోసం పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడేవాడు తప్ప ఆయనకైనా దేవుని గురించి ఆలోచించే తీరిక ఉండేదని నేను అనుకోను. కష్టం చేసేటవాడికి దేవుణ్ణి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? లీజర్లీ క్లాస్ దేవుణ్ణి సృష్టించింది. కష్టం చేసేవాడికి సమస్యలు వస్తే పరిష్కారాలకు దేవుడు ఉన్నాడని ఆ వర్గం చెబితే నమ్మిన వారిలో ఆయన ఒకరు.
దేవుణ్ణి కొందరికే ఎందుకు అలా పరిమితం చేశారు?
మా బాల్యంలో వినాయక పూజ బ్రాహ్మణులు కోమట్లు మాత్రమే చేసేవారు. రేగడి మట్టితో చిన్న బొమ్మ చేసి పూజించి ఇంటి వెనక బావిలో వేసి కోమట్ల ఇంటి మీద రాళ్ళు వేసేవారు. వాళ్ల చేత తిట్లు తింటే మంచి జరుగుతుందనేది మరో మూఢనమ్మకం. ఇప్పుడు దేవుడు మార్కెట్ అయిపోయాడు. కులాన్ని బట్టి దేవుడు, వర్గాన్ని బట్టి దేవుడు పుట్టుకొచ్చారు. గ్రామదేవతలంతా శూద్రుల దేవుళ్ళు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు అగ్రకులస్తుల దేవతలు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు దేవుణ్ణి సృష్టించుకున్నారనే కదా. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, మీరు ఎంత అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట మీ భౌతిక జ్ఞానం పనిచేస్తుంది అని అంటారు. ఉదాహరణకు స్వారోచిత మనుసంభవం తీసుకుందాం. ప్రవరుడు అనే ఆయన యజ్ఞయాగాదులు చేసుకునేవాడు. అతడి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. కైలాసగిరి, హిమాలయాలు అన్నీ తిరిగానని చెప్పాడు. ఓ పసరు వల్ల ఇదంతా సాధ్యం అన్నాడు. ప్రవరుడు కోరితే అతని పాదాలకు ఆ పసరు రాశాడు. ప్రవరుడు వెంటనే హిమాలయాలకు వెళ్ళాడు. తిరిగి వద్దామంటే పసరు కరిగిపోయి రాలేకపోయాడు. అప్పుడు రాళ్లపల్లి వారేమంటారంటే, అంత శక్తిగల పసరు అలా ఎలా కరిగిపోయింది అని. అంటే ఎక్కడో మన ఇంద్రియ జ్ఞానం పనిచేస్తుందన్నమాట. అయితే ఆ ప్రశ్నించే గుణాన్ని అణచివేస్తే తప్ప పాలకులు మనల్ని పరిపాలించలేరు. అణచివేతకు సరైన ఆయుధం దేవుడు. ఈ లోకాన్ని పట్టి పీడుస్తున్నవి 2 శక్తులు, ఒకటి పెట్టుబడి, 2 మూఢభక్తి.
దేవుడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు?
దేవుళ్ల పరిణామక్రమం అది. రాజకీయమే కాదు, వ్యాపారం కూడా అయిపోయాడు దేవుడు. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయమే తీసుకుందాం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అయోధ్యలో గతంలో ఉన్నది రాములల్లా అనే దేవుడి గుడి. రాములల్లా మార్వాడీల దేవుడు. మార్వాడీలు చేసేది వ్యాపారం. ఆ విధంగా చూస్తే రాముడు వ్యాపారుల దేవుడు అనుకోవాలి.
సృష్టిలో మీరు ఎక్కడైనా దైవాంశం గోచరిస్తుందా?
డిగ్రీలో మాకు సంస్కృతం సబ్జెక్ట్ ఉంది. అక్కడ కొన్ని విషయాలు తెలిసాయి. స్త్రీలు సంస్కృతం చదవకూడదు, మాట్లాడకూడదట. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు సంస్కృతం మాట్లాడతాడు. శకుంతల శూద్రులు మాట్లాడే పాళీ భాషలో మాట్లాడుతుంది. అంతెందుకు, రామాయణంలో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీత పాళీ భాష మాట్లాడుతుంది. మా లెక్చరర్ని ఓ ప్రశ్న అడిగాను, అయ్యా సీత శకుంతల పాళీ భాష మాట్లాడితే రాముడికి దుష్యంతుడికి అర్థం అవుతుంది, వాళ్ళు రాజులు కాబట్టి అన్ని భాషలు నేర్చుకుని ఉంటారు, మరి రాముడు దుష్యంతుడు సంస్కృతం మాట్లాడితే సీతకు శకుంతలకు ఎలా తెలుస్తుంది అని. ఇది ఇప్పటికీ అర్థం కాదు. నేను పండితులను ఇదే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఏర్పరిచిన నియమాల వల్ల మీరే దేవతగా పూజించే సీతకు సంస్కృతం రావడానికి వీల్లేదు, ఋషి దగ్గర పెరిగిన శకుంతలకు సంస్కృతం రావడానికి వీల్లేదు. నస్త్రీ స్వాతంత్రమర్హతి, స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదన్నారు. ఇది మనువు నిర్దేశించింది. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అనే ద్రౌపది ప్రశ్నకు ఎలాగైతే సమాధానం లేదో దీనికి లేదు. సంస్కృతం అంతా డు అంతాలే, అంటే మగవాడికి సంబంధించినవే. తరువాత రాణులు వచ్చి ఉంటారు, కానీ మన సంస్కృతం రాయబడింది రాజుల గురించే. దేవుడికి స్త్రీ అవసరం లేనప్పుడు స్త్రీకి దేవుడెందుకు? ఈ సృష్టిలో మనిషికి జన్మనిస్తుంది కాబట్టి స్త్రీయే దేవత.
మీరు స్త్రీ పక్షపాతి అనుకోవచ్చా?
అన్యాయాన్ని ప్రశ్నించడం నా నైజం. నాకు ముగ్గురు కూతుళ్ళు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఎలా చెప్పాలి? ఈ సాహిత్యాన్నే వారికి పరిచయం చేశాను. వాళ్ళు మనిషి సృష్టించిన దేవుణ్ణి నమ్మరు.
చావు పుట్టుకలను దేవుడి నుంచి వేరు చేసి చూడగలమా?
చావు పుట్టుకలను వివరించకపోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. పంచేంద్రియాలతో ఈ శరీరం రూపు కడుతుంది. ఆత్మ అనేది పెద్ద అబద్ధం. మళ్ళీ జన్మ ఉంటుందన్నది కూడా అబద్ధం. మనిషి దేవుడు తనకన్నా గొప్పగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడికి 4 తలలు పెట్టాడు, 4 చేతులు పెట్టాడు. నాకంటే గొప్పవాడైన దేవుడికి నాలాగే 1 తలకాయి ఉంటే ఎట్లా బలవంతుడవుతాడు అనుకున్నాడు. అందుకనే ఆ 4 తలలు ఊహ. రాక్షసుడికి 4 కాదు, 10 తలలు ఉండాలనుకున్నాడు. రావణాసురుడికి 10 తలలు పెట్టాడు. వాడిని 1 తల ఉన్న మనిషి ఎలా చంపాడు అంటే అవతారం అన్నారు. పక్షి లేకుండా విమానం లేనట్టే, ఒక చేప లేకుండా ఓడలేనట్టే, ఒక మనిషి లేకుండా దేవుడు లేడు. దేవుడికి ప్రాతిపదిక మనిషే.
మీరు మావోయిజాన్ని నమ్ముతారు, మావోని మీ దైవం అనుకోవచ్చా?
మావోయిజం త్యాగం గురించి చెప్తుంది. ఒక మావోయిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఇంటిని భార్యాబిడ్డలను వదిలేసి అడవుల్లో జీవిస్తాడు. దున్నేవారికే భూమి కావాలి, కష్టం చేసేవాడికే ఫలితం కావాలని పోరాడతాడు. పోరాటం ఎప్పటికీ దైవ సంకల్పం కాదు, పరిస్థితుల ప్రోద్బలం. అందుకే నేను మనిషిని నమ్ముతాను. మనిషి కోసం కష్టపడే మనిషే దేవుడు.
కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరిని తలుచుకుంటారు?
మా అమ్మను తలుచుకుంటాను. దైవాల కన్నా గొప్పది అమ్మే.
ఇప్పుడంటే సరే, మీ చిన్నప్పుడు పండగలు జరపడం, దేవుళ్ళను ఆరాధించడం జరగలేదా? మీ పేర్లోనే ఒక దేవుడు ఉన్నాడు.
మేము 5 అన్నదమ్ములం, 5 అక్కచెల్లెళ్ళం. 10 నేను ఆఖరివాడిని. మూలా నక్షత్రంలో పుట్టానని, దానికి విరుగుడుగా ఆళ్వార్ స్వాములలో ఒకరి పేరైన వరవర స్వామి ఆ పేరు నాకు పెట్టారు మా బాపు. ఆయన పట్టవారి గుమస్తా. ఆయన కష్టం మా అందరి కడుపు నింపడానికి సరిపోయింది. ఆస్తులు కరిగిపోయాయి. మా 3 10th పాస్ అయ్యి ఉద్యోగం చేసే వరకు 2 పూటలు గడవని పరిస్థితి. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేది. తార్కిక సాహిత్యానికి దగ్గరగా ఉండేవాళ్ళం. అందుకేనేమో కష్టకాలంలోనూ దేనిని గుడ్డిగా నమ్మలేదు. పెద్ద పండగ అంటే అంతా సామూహికంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగే తెలుసు. ఇప్పుడు పండగలను కూడా మార్కెట్ శక్తులే శాసిస్తున్నాయి. ఉంటాను. ఇదండి నేను నా విప్లవం వివి గారితో నిర్మలారెడ్డి చిల్కమర్రి ఆమె జరిపిన ఇంటర్వ్యూను మీ కానమోకు మరియు శ్రీమతి పద్మల స్వరాలలో వినిపించాను. కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విన్నారుగా. ధన్యవాదాలు.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
My media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది. ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
China agada laape dela corona se bachne ke liye kuch karo na. GDP roz roz ki padipothundani tega feel avutunnam kada. Anduke GDP ante gas diesel petrol e kada anukunnattunnaru papa. రేట్లని ఇస్రో నాసాలు కూడా అందుకోలేనంత పెంచేస్తున్నారుగా. ఆ కొత్త సినిమా ఉందే బాబోయ్ పరమ బోరు, కానీ ఈ సినిమా మాత్రం మస్ట్ వాచ్ అండోయ్, మర్చిపోయారు అన్నట్టు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మాట ఏంటి? కొత్తగా మార్కెట్లో లాంచ్ అయిన ఫోన్ స్పెసిఫికేషన్స్ గమనించారా? ఏంటి ఏది వదలవా అనుకుంటున్నారా? అదే కదా నా స్పెషాలిటీ. పిన్నీస్ నుంచి ప్లూటో దాకా, ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా దేన్ని వదలనని మీకు తెలిసిందేగా. నాకు చిత్రం అనిపించిన విషయాలన్నీ, విచిత్రం అనిపించిన వింతలన్నీ, టోటల్గా ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని మీ చెవిలో వేస్తాను ఎవ్రీ మండే టు సాటర్డే చిత్రం భళారే విచిత్రం కార్యక్రమం ద్వారా. గుర్తుందిగా, ఎలా మర్చిపోతారు? ప్రపంచానికి నెలకి ఒక్కరోజే వెన్నెల, కానీ మైండ్ మీడియా శ్రోతలకి ప్రతిరోజు తోడుంటుందిగా మీ ఆర్జే వెన్నెల. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, The Voice of India.
Chitram Albhanare Vichitram.
My Media, The Voice of India. My Media, The Voice of India.
My Media, The Voice of India. Iti Bharatiya Swaram.
Hello. Kanamoku Kadavachanam. మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు బొచ్చేగా అనుకోకండి కోట్ల సంపాదన, బొచ్చే అని అనుకోకండి కోట్ల సంపాదన ఆశ్చర్యకర సమాచారాన్ని మీ కానమూకు స్వరంలో వినండి. కేశాల అక్రమ రవాణా కేంద్రం హైదరాబాద్, మయన్మార్ మీదుగా చైనాకు తరలింపు, హవాలా మార్గంలో వెంట్రుకల వ్యాపార సంస్థలకు మళ్ళిన 16 కోట్లు, అంతర్జాతీయ మార్కెట్లో కోట్లు కురిపిస్తున్న జుత్తు అక్రమ రవాణాకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారింది. ఇక్కడ ఉంటున్న జైపూర్ వాసి ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ రవాణా అంతా మణిపూర్ మీదుగా బర్మాకు, అక్కడ నుంచి చైనాకు జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏటా 100 కోట్ల విలువైన జుత్తు ఇలా విదేశాలకు రవాణా అవుతున్నట్లు వెల్లడైంది. వెంట్రుకల అక్రమ తరలింపుతో పాటు అధికారికంగా చేసే ఎగుమతుల్లోనూ విలువ తక్కువగా చూపించి విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం, అదే ఫెమా, ఆ నిబంధనలు సైతం ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం గతంలో తెలుగు రాష్ట్రాల్లోని 8 సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా జుత్తు అక్రమ రవాణాకు సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, కొన్ని పాశ్చాత్య దేశాల వారికి జుట్టు ఎక్కువగా పెరగదు, దాంతో వారు విగ్గులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో వీరి డిమాండ్కు తగ్గ వెంట్రుకలు సరఫరా చేసే సామర్థ్యం ఒక్క మన దేశానికి మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో తలనీలాలు సమర్పించుకునే సంస్కృతి ఇక్కడే ఉంది. అది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ. పుణ్యక్షేత్రాల్లో జుత్తు మొదళ్ళ నుంచి తొలగిస్తారు, పైగా మొక్కు తీరే వరకు కత్తిరించుకోరు. కాబట్టి మగవాళ్ల వెంట్రుకలు కూడా పొడవుగా ఉంటాయి, ఆడవాళ్ళు కూడా తలనీలాలు సమర్పించుకుంటారు. వీరి జుత్తు ఇంకా పొడుగ్గా ఉండటంతో దీనికి మరింత డిమాండు. తిరుపతి, బెజవాడ, కనకదుర్గమ్మ, శ్రీశైలం, యాదాద్రి ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో టన్నుల కొద్దీ వెంట్రుకలు ఉంటాయి. ఈ జుత్తే అక్రమార్కుల పంట పండిస్తుంది. నాణ్యమైన జుత్తు కిలో 5,000 వరకు పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే జుత్తులో 3/3 హైదరాబాదు మీదుగానే విదేశాలకు ఎగుమతవుతుందట. ఈ మొత్తం వ్యాపారానికి రాజులా వ్యవహరిస్తున్న వ్యక్తితో పాటు మయన్మార్కు చెందిన వారు కూడా ఇక్కడే మకాం వేసి కొంత అధికారికంగా మరికొంత అనధికారికంగా ఎగుమతి చేస్తున్నారు. అధికారికంగా అయితే విమానం ద్వారా తరలిస్తున్నారు. మొత్తం విలువలో 4వ వంతు మాత్రమే చూపించి ఇక్కడ పన్ను ఎగ్గొడుతున్నారు. ఇక అనధికారిక రవాణా విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో సేకరించే కేశాలను రైలు, రోడ్డు మార్గంలో తొలుత ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మయన్మార్కు రవాణా చేస్తున్నారు. నేపాల్కు చెందిన వ్యక్తి మణిపూర్లోని మోరే అనే పట్టణంలో ఉంటూ ఈ రవాణాని పర్యవేక్షిస్తున్నట్లు తేలింది. ఇతని సోదరుడికి మయన్మార్లో విగ్గుల తయారీ పరిశ్రమ ఉంది. భారత్ నుంచి అక్రమంగా రవాణా అయ్యే కేశాలు ఎక్కువగా ఇక్కడికే చేరుతుంటాయి. ఇక్కడ తయారైన విగ్గులను 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాకు తరలిస్తుంటారు. ఈ విగ్గుల్లో 50% చైనాలో, మిగతా 50% అమెరికాతో పాటు ఇతర దేశాలకు పంపుతారు. వెంట్రుకల వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో చైనీస్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు వాటికి సంబంధించిన హవాలా లావాదేవీలు కూడా గుర్తించినట్లు ఈడీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 16 కోట్లు హవాలా మార్గంలో వెంట్రుకల వ్యాపార సంస్థల్లోకి వచ్చాయని పేర్కొంది. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి చైనా చేరిన జుత్తును అక్కడిదిగానే పేర్కొనడం ద్వారా 28% దిగుమతి సుంకం మినహాయింపు పొందడంతో పాటు మళ్ళీ చైనా నుంచి ఎగుమతి చేసినందుకు 8% ప్రత్యేక రాయితీ కూడా అందుకుంటున్నారని ఈడీ తెలిపింది. సోదాల సందర్భంగా 12 సెల్ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 1 కంప్యూటరు, కొన్ని డైరీలు, లావాదేవీలకు సంబంధించిన విడి కాగితాలతో పాటు లెక్కల్లో చూపని 2,09,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాదుకు చెందిన 2 వ్యాపారుల ఖాతాల్లోకి లింక్యూన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపై టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 చైనా అక్రమ యాప్ల నుంచి 3,38,00,000 జమ అయినట్లు కూడా గుర్తించామని ప్రకటనలో పేర్కొన్నారు. బర్మాకు చెందిన వారు కూడా హైదరాబాదులో ఉంటూ ధర తక్కువగా చూపిస్తూ కేశాల వ్యాపారం చేస్తున్నారని, బంగ్లాదేశ్, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్న వెంట్రుకల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారన్నారు ఈడీ వారు. చూశారుగా, బొచ్చేగా అనుకోకండి, కోట్ల సంపాదన. మరి ఇది ఆశ్చర్యమా కాదా? విన్నారుగా, ధన్యవాదాలు.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.